ಓಂ ನಮೋ ಭಗವತೇ ವಾಸುದೇವಾಯ, ಓಂ ನಮೋ ಭಗವತೇ ವಾಸುದೇವಾಯ, ಓಂ ನಮೋ ಭಗವತೇ ವಾಸುದೇವಾಯ. ಚದುತುನದಿ ಭಗವದ್ಗೀತ అధ్యాయం 18 శ్లోకం 57. చేతసా సర్వ కర్మాణి మయి సన్యస్సమత్పర బుద్ధియోగం ప్రాయుశిష మచ్చిత్త సతతం భవ. చేతసా కర్మ సర్మాణి మయి సన్యస్సమత్పర బుద్ధియోగమాప్రశ్యత్య ಮಚ್ಚಿತ್ತ ಸತತಂ ಭವ. ಪ್ರತಿಪದಾರ್ಥಂ ಚೆಪ್ಪಂಡಿ ದಯಚೇಸಿ. ಚೇತಸ ಬುದ್ಧಿಚೇ ಸರ್ವಕರ್ಮಾಣಿ ಅನ್ನಿ ವಿಧಮೂಲಿನ ಕರ್ಮಂಲನು ಮಯಿ ನಾಯಂದು ಸನ್ಯಸ್ಸ ವಿಡಿಚಿ ಮತ್ತರ ನಾ ರಕ್ಷಣೆಯಂದು ಬುದ್ಧಿಯೋಗಂ ಭಕ್ತಿಯುತ ಕರ್ಮಲನು ಉಪಾಶ್ರಿತ್ಯ ಆಶ್ರಯಿಸಿ ಮಚ್ಚಿತ್ತ ನಾಯಂದೇ ಮನಸ್ಸು ಗಲವಾಳವು ಸತತಂ 24 ಗಂಟಲು ಭವ ಆಗುಮು. ಭಾಷ್ಯ ಚೆಪ್ಪಿನ ಎಸಿ ಭಕ್ತಿವೇದಾಂತ ಸ್ವಾಮಿ ಪ್ರತಿಪಾದ. ಸರ್ವಕರ್ಮಲ ಎಂದು ನಾಪೇನೇ ಆಧಾರಪಡಿ ಸದಾ ನಾ ರಕ್ಷಣೆ ಎಂದೇ ಕರ್ಮನನ್ನು ಅಟ್ಟಿ ಭಕ್ತಿತ್ವ ಸೇವಲು ಸಂಪೂರ್ಣಮುಗಾ ನಾಯಂದೇ ಚಿತ್ತಮು ಗಲವಾಡಮಗಮು. ಭಾಷ್ಯಮು ಮನುಜುಡು ಕೃಷ್ಣ ಭಕ್ತಿ ಭಾವನೆಯಂದು ವರ್ತಿಂಚಿನಪ್ಪುಡು ತಾನು ಜಗಮುನಕು ಪ್ರಭುನನ್ನ ಭಾವನಲ್ಲೋ ವರ್ತಿಂಚಡು. ವಾಸ್ತವನಕು ಪ್ರತಿ ಒಕ್ಕರೂ ಸಂಪೂರ್ಣಮುಗಾ ದೇವದೇವುಡೈನ ಶ್ರೀಕೃಷ್ಣುನಿ ನಿರ್ದೇಶಮಯಂದು ಸೇವಕನು ವಲೆ ವರ್ತಿಂಚವಲಸಿ ಉನ್ನದಿ. సేవకుడైనవాడు కర్మ విషయమున సర్వస్వతంత్రమును కలిగి ఉండక యజమాని ఆజ్ఞానుసారమే వర్తించవలసి వచ్చును. అదేవిధముగా దివ్య యజమానుడైన శ్రీకృష్ణుని తరపున వర్తించు సేవకుడు కర్మ యొక్క లాభ నష్టములతో ప్రభావితుడు కాకుండును. అతడు కేవలము తన విద్యుత్ ధర్మములను ఆ భగవానుని ఆజ్ఞానుసారమే ఉన్నదించుచుండును. అర్జునుని శ్రీకృష్ణుని ప్రత్యక్ష నిర్దేశమున వర్తించి ఉండెను. కానీ శ్రీకృష్ణుడు లేని సమయమున మనం ఎట్లు వర్తించవలమని ఎవరైనా వాదించిన అవకాశం కలదు. ఈ గీతా గ్రంథమునందు శ్రీకృష్ణ భగవానుడు తెలిపిన నిర్దేశానుసారము మరియు ఆ దేవదేవుని ప్రతినిధి అయిన గురువు యొక్క నేతృత్వంలో మనుజుడు కర్మ నొన్నించినట్టు శ్రీకృష్ణ భగవానుని ప్రత్యక్ష నిర్దేశములో వర్తించిన ఫలమునే కలుగుగలుట దానికి సమాధానం. ఈ శ్లోకమున మత్పర అను పదము మిక్కిలి ప్రధానమును కలిగి ఉన్నది. శ్రీకృష్ణుని ప్రీత్యార్థము కృష్ణ భక్తి భావనలో వర్తించుట తప్ప అన్యమైన జీవిత లక్ష్యము వేరొక్కటి లేదని ఆ పదము సూచించున్నది. ఆ విధముగా వర్తించుచు మనుజుడు ఈ కార్యమును నిర్వహించుటకు నేను శ్రీకృష్ణ భగవానునిచే నియమింపబడిన వానను అనుచు కృష్ణునే తలపోయగలను. ఇట్లు కర్మ నుంచినప్పుడు తప్పక శ్రీకృష్ణుని చింతనము మదిలో కలుగుచునే ఉండను. అదియే సంపూర్ణ కృష్ణ భక్తి భావనం. కానీ ఈ విషయమున ముఖ్యముగా గమనించవలసిన దేమనగా ఏదియో ఒక కార్యము ఇష్టం వచ్చినట్లు వనర్సి ఫలమును మాత్రము కృష్ణునకు అర్పించుట సరి అయింది కాదు. అట్లు ఎవరునూ ఉనర్చరాదు. అటువంటి కర్మ ఎన్నడూ కృష్ణ భక్తి రసభావిత కర్మ కాబోదు. అనగా ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణ భగవానుని నిర్దేశానుసారము వర్తించుటే అతి ముఖ్యమై ఉన్నది. అటువంటి శ్రీకృష్ణ నిర్దేశము గురుశిష్య పరంపరలో ప్రేమ ద్వారా లభించగలదు. కనుక ఆధ్యాత్మిక గురువు ఆదేశమును జీవిత పరమ గమ్యముగా స్వీకరించగలను. మనుజుడు ప్రామాణికుడైన గురువును పొంది ఆయన నిర్దేశానమును కర్మను అందించడం కృష్ణ భక్తి భావనలో జీవనము నిత్యముగా సంపూర్ణము కాగలదు. నమో విష్ణుపాదాయ కృష్ణపేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి రామే నమస్తే సరస్వతి దేవి గౌరవాన్ని ప్రచారణే నిర్విశేష శూన్యవాద హరే కృష్ణ. ఈ శ్లోకంలో ముఖ్యంగా చెప్పిన ఉద్దేశం ఏంటంటే పాయింట్లు చాలా మంది అందరూ కూడా భక్తి చేస్తూ ఉంటారు, కాకపోతే వాళ్ళకి ప్రామాణికమైన భక్తి ఏ విధంగా చేయాలి అనే విషయం ఎవరికి కూడా సాధారణంగా తెలియదు. మనం ఎప్పుడైతే ప్రామాణికమైన గురుశిష్య పరంపరలో వచ్చిన దాన్ని మనం అనుసరిస్తామో అప్పుడే మనకి ఆ భక్తి యొక్క పూర్ణత్వానికి మనకి దానివల్ల బెనిఫిట్ ఉంటుందన్నమాట. ఇంకొకటి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మనము భగవంతుడికి సేవను చేస్తున్నాం, అందరూ చేస్తున్నారు, కాకపోతే ఎటువంటి భావనలో మనం చేయాలి సేవ, అది కూడా ఇంపార్టెంట్ పాయింట్ వచ్చింది. ఇప్పుడు సృష్టిలో భగవంతుడి సేవ కన్నా విలువైనది ఇంకొకటి లేదు అనే విషయం కనుక మనం ఎప్పుడైతే తెలుసుకోగలిగామో అప్పుడు మనం ఖచ్చితంగా భగవంతుడిని మనం చాలా ఉన్నతమైన దాంట్లో మనం ఇచ్చేయగలుగుతాం, సేవించగలుగుతాం అన్నమాట. దానికి సంబంధించింది ప్రామాణికమైన గురువుని ప్రామాణికమైన శాస్త్రాల్ని మనం ఎప్పుడైతే అనుసరించామో అప్పుడు మనము ఖచ్చితంగా భగవంతుడికి మనము ప్రామాణికంగా సేవించగలుగుతాం అన్నమాట. దీనికి సంబంధించింది ఈ మన ఇప్పుడు ప్రభుపాదుల వారు ప్రామాణికమైన గురువు అన్నమాట. ప్రామాణికమైన గురు శిష్య పరంపరలో వచ్చిన దాన్ని మనం తీసుకున్నాం కాబట్టి మనం అందరం ప్రామాణికమైన దాన్నే మనము ఈ చేస్తాం, స్వీకరిస్తున్నాం. ఇంకొక విషయం ఏమిటంటే ఇప్పుడు మనము ఇక్కడ అందరూ భగవంతుని సేవలో భగవంతుడి గురించి వినడం గురించి భగవంతుని సేవ చేయడానికి గురించి మనం అందరం ఇక్కడికి వచ్చాం. దానికి ముఖ్యమైనది ఏంటంటే భగవంతుడికి ఎవరైతే ఉన్నతమైన సేవ చేస్తారో భగవంతుడి సేవే తప్ప అంతకన్నా ఉన్నతమైన లాభం నాకు మరి ఎందులోనూ లేదు, మిగిలిన అన్నీ కూడా అశాశ్వతాలని చెప్పి ఎప్పుడైతే గుర్తుపడతారో అదొక పాయింట్ ఉందన్నమాట. దీనికి సంబంధించి భగవద్గీత 4వ శ్లోకంలో 4వ అధ్యాయం 40వ శ్లోకం అజ్ఞస్సు శ్రద్ధాదానస్య సంశయాత్మ వినశ్వతి నాయం లోకోస్తి నా పరో సంశయాస్తున్న. శాస్త్రమును శంకించు అజ్ఞానులు మరియు శ్రద్ధారహితులు భగవద్జ్ఞానమును పొందజాలక పతనం చెందుదురు. సంశయాత్మం లేని వారికి ఈ లోకములు కానీ పరలోకములు కానీ సుఖం లేదు. ఇలానే దీనికి సంబంధించి మనకి 16వ అధ్యాయం 23వ శ్లోకంలో కూడా ఉంది. శాస్త్రాలను మనం పట్టించుకోకుండా మనం తోచిన రీతిలో కనుక మనం ఏమైనా చేస్తే దానికి మనకి పూర్ణత్వం కానీ మనకి రాదు అని చెప్పాను అన్నమాట. దీనికి సంబంధించి ఒక చక్కని ఇది ఉందన్నమాట. భీష్ముడు ఏం చేస్తాడంటే తన తండ్రి గారైన సంతాన మహారాజుకి పితరం అది పిండాలు పెడుతుంటాడు. పెడుతున్నప్పుడు ఆయన స్వయంగా ఆ తండ్రి గారే వచ్చి ఆయన అడుగుతాడు, నాకు ఇచ్చేసే నేను తీసుకుంటాను. అప్పుడు భీష్ముడు ఇవ్వడు, అది కాదు పద్ధతి, ఈ పిండం ఏదైతే ఉందో ఫస్ట్ విష్ణువుకి అర్పిస్తాను, విష్ణువుకి అర్పించిన తర్వాత మళ్ళా అది పితృదేవతలకు వెళ్తుంది, ఆ పితృదేవతలు నువ్వు ఏ లోకంలో ఉన్నా కూడా వాళ్ళు నీకు అందజేస్తారు, అంతేగాని నేను ఇట్లా డైరెక్ట్ ఇవ్వకూడదు, ఇది శాస్త్రాలకు విరుద్ధం అని చెప్తారు. శాస్త్రాలు తెలియని వాళ్ళు ఏం చెప్తారు, మనకు తండ్రి ఎదుర్కొన్నానే వచ్చి అడుగుతున్నాడు కదా, ఈయనకి ఇచ్చేస్తే పోయే మనకి ఇంతకన్నా మంచిది ఏముంది అనుకుంటారు. దానితో అదంతా కాయిన తర్వాత ఆయన మళ్ళీ చెప్తాడు, నీకు శాస్త్రాల పట్ల అవగాహన ఉందో లేదో అని చెప్పి టెస్ట్ చేయడం గురించి నేను అట్లా చేశాను అంటాడన్నమాట. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఎవరైతే ఈ ప్రామాణికమైనటువంటి గురుశిష్య పరంపరలో ఉంటారో, ఇప్పుడు అర్జునుడికి శ్రీకృష్ణ భగవాన్ చెప్పాడు, శ్రీకృష్ణ భగవాన్ చెప్పాడంటే ఇప్పుడు మరి అర్జునుడికి మరి ఇప్పుడు మనకు చెప్పడానికి శ్రీకృష్ణ భగవాన్ లేరు కదా, ఇప్పుడు మనం ఆ విషయం ఎట్లా నేర్చుకోవాలనుకున్నాడు. శ్రీకృష్ణ భగవాన్ అంటే ఆయన చెప్పిన భగవద్గీత స్వయంగా ఆయన చెప్పినమాట. ఎవరైతే ఆయన చెప్పిన ఉపదేశాన్ని ప్రామాణికమైన గురువుని ఫాలో అవుతారో శాస్త్రాల ప్రకారం మనము 100కి 100 రూపాయలు అది మనం సంశయం లేకుండా ఫాలో అవుతున్నట్టు చెప్పుకోవచ్చు అనమాట. ఇంకొక పాయింట్ వచ్చేసి ఇప్పుడు సపోజ్ మనకి శాస్త్రాలు తెలియవు, శాస్త్రాలు తెలియకపోతే ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ వచ్చి సపోజ్ మీరు కనుక గోల్డ్ కొనాలనుకుంటున్నారు, గోల్డ్ గురించి మీకేం తెలియదు, దాని కలర్ తెలియదు, అది ఏ షాప్లో దొరుకుతుందో తెలియదు, దాని రేటు తెలియదు, డీటెయిల్స్ ఏం తెలియదు, ఏదో ఒక షాప్లోకి మనం వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన దాకా ఉండి వాళ్ళు మనకి ఏదో ఒకటి చేతిలో పెడతారు, ఏ ఇనుమో ఏదో పెట్టి ఇదే అంటారు. మనం ఏం చేస్తాం, అది తీసుకుని తెచ్చేసుకుంటాం. ఎందుకంటే మనకి దాని గురించి అవగాహన లేదు కాబట్టి. కానీ మనం కనుక ఎప్పుడైతే దాన్ని మనం అనుభవం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకుని మనం కనుక పర్చేజ్ చేస్తే అది మనం కరెక్ట్ నిర్దేశంలో ఉంటాం. అదేవిధంగా మనము గురు శిష్య పరంపరలో ఎవరైతే వస్తారో వాళ్ళని కనుక మనము అనుసరిస్తే భగవంతుడికి మనం అత్యుత్తమైన సేవ చేసిన వాళ్ళని అవుతాం. దీనికి సంబంధించి కొన్ని ఈ స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్తారు మేము మీకు మోక్షం ఇస్తామండి, మీరు కావాలంటే మాకింత డబ్బు కట్టేసేయండి, డబ్బు కట్టి అక్కడ రిసీట్ తీసుకొచ్చేయండి, మేము మీకు మోక్షం ఇచ్చేస్తామంటారు. వాళ్ళు పాపం ఎంతో కష్టపడి సంపాదించిన ధనం అంతా పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తారు. దేని గురించి, మనకి మోక్షం దొరికిపోయింది కదా అని. అలా ఇవ్వడానికి వచ్చేసిన ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళకి శాస్త్రాల పట్ల అవగాహన లేదు. ఎవరికైతే శాస్త్రాల పట్ల అవగాహన ఉందో అలాంటి పని చేయరు సరి కదా. చేసే వాళ్ళకు కూడా చేయవద్దు, శాస్త్రాలు ఈ రకంగా చెప్తున్నాయి, మోక్షం అనేది డబ్బు పెట్టుకునేది కాదు, మనకు మనము భక్తి చేసి సంపాదించుకోవాలి, అది కృష్ణుడు ఒక్కనే ఇవ్వగలడు, అంతేకాని ఎవరు మాయావదులు వాళ్ళు మాత్రం ఇవ్వలేరని చెప్పి మనం చెప్పగలుగుతాం. ఇదే విధంగా శాస్త్రాల్లో చాలా ఉదాహరణలు ఉన్నాయన్నమాట. మనము మనం ఎప్పుడైతే ప్రామాణికమైన గురువుని ఆశ్రయించి ప్రామాణికమైన మనం చదివామో మనం చేసే భక్తి కూడా 100% ప్రామాణికంగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు భక్తి గురించి ఇప్పుడు ఇక్కడ మనకి భౌతికంలో వచ్చేసి చాలా ప్రాబ్లంలు ఉంటాయి. ఈ త్రివిధ తాపాల నుంచి మనము బయటపడాలన్నా, ప్లస్ ఈ క్లేశాల నుంచి అన్నిటి నుంచి మనం కనుక బయటపడాలన్నా, ఇది దీనికి సంబంధించిన దుఃఖము, రాగము, ద్వేషము, భయము, అభిమానము, భ్రమ, ఉన్మాదము, శోకము, మోహము, లాభము, శత్రుత్వము, అవమానము, ఆకలి, దప్పిక, ఆపద, రోగము, జన్మము, ముసలితనము, ఇట్లాంటి ప్రాబ్లంలు ఎన్నో ఉన్నాయి. ఇన్ని ప్రాబ్లంల నుంచి మనుషుడు తన సొంత ప్రయత్నం మీద కానీ, ఎవరినైనా బద్ధజీవుల్ని ఆశ్రయించి కానీ ఎన్నటికీ కూడా బయటపడలేరు. ఇప్పుడు చూడండి, చాలామంది ఉన్నారు, చాలామందికి ఏం చేస్తుంటారంటే ఏవో చేస్తుంటారు, తప్పులు చేస్తుంటారు. తప్పులు చేసి వాళ్ళు ఏం చేస్తారు, నాకు ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్లో మనిషి తెలుసు, ఈయన నాకు మనిషి తెలుసు అని వాళ్ళని వెళ్ళిన ఏదో ఇదిగా ఇచ్చేస్తారు, మేనేజ్ చేసేస్తారు. మేనేజ్ చేసి ఈవెన్ కోర్టుకు వెళ్ళినా కూడా అక్కడ కూడా ఏవో కొన్ని సాక్ష్యాలు పెట్టేసి అంతా కూడా ఇచ్చేసి మేనేజ్ చేసేసి తప్పుడు పనులు చేసేసి, ఆహా నేను చాలా ఇంటెలిజెంట్ పర్సన్ని, ఇంతమందిని మోసం చేయగలిగాను, ఇంతమంది నా చేత ఇది అయిపడ్డారు, నా అంత ఇది లేదు అనుకుంటాడు. వాస్తవానికి ఆ వ్యక్తి వచ్చి మూర్ఖుడు నెంబర్ 1. విషయం ఏమిటంటే మనము చేసిన పనులకి సాక్ష్యాలు చాలా ఉన్నాయి. నీరని, గాలని, అష్టదిక్పాలకులని, దేవతలని, ఆకాశమని, భూమని, ఇలాగా ఇంకా మన ఇలాంటి సాయం సమయము, రాత్రి, సూర్యుడు, చంద్రుడు, పొగలు, ఇలాంటి చాలామంది సాక్ష్యాలు ఉన్నారు. ఈ సాక్ష్యాల నుంచి నేను తప్పించుకోలేను. ఏదో చిన్న చిన్న సాక్ష్యాలు భౌతికంగా ధనం ఇచ్చి నేను కొనేశాను కదా అయిపోయింది అనుకుంటాడు. ఆయనకు పాపం ఇది తెలియదు, నేను ఎంత ప్రయత్నించినా కూడా నేను చేసిన తప్పు నుంచి మాత్రం శిక్ష నుంచి బయటపడలేననే విషయం తెలియదు. దానికి కారణం వచ్చేసి శాస్త్రాల పట్ల అవగాహన లేదు కాబట్టి. అదేవిధంగా అంతకన్నా అవగాహన లేని వాళ్ళు అంటారు, ఏడు చూడు భగవంతుడు ఉన్నాడా, భగవంతుడు ఉంటే ఆయన అన్ని తప్పులు చేసి కూడా తప్పించుకుని చూడండి ఎట్లా తిరుగుతున్నాడో, భగవంతుడు లేడు అది ఇది అంటారు. దీనికి వచ్చే కారణం ఏంటంటే ఇద్దరికి కూడా శాస్త్రాల పట్ల అవగాహన లేదు. ఎవరికైతే శాస్త్రాల పట్ల అవగాహన ఉందో వాళ్ళు ఖచ్చితంగా మనం చేసిన దానికి మనం శిక్ష అనుభవించి తీరాలి అని చెప్పేసి వాళ్ళు అటువంటి అశాశ్వతమైన ప్రయత్నాలు ఎప్పుడు కూడా చేయరన్నమాట. దీనికి సంబంధించిన నరకలోకాలు ఉన్నాయి, 28 నరకలోకాలు, కొంతమంది 26 అంటారు. ఒక్కొక్క నరకలోకంలోనూ 100,000 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇవి ఉంటాయి, శిక్షలు ఉంటాయి. వాళ్ళు చేసిన కర్మకు అనుగుణంగా ఆ శిక్షలు వాళ్ళకి 100% అమలు జరిగిపోతుంది. దానినైతే ఎవరు ఆపలేరు. అక్కడ మనం ఏ లంచం ఇచ్చి కానీ అక్కడ ఏ సాక్ష్యం పెట్టి కానీ మనం ఏం కూడా ఆపలేదు అన్నమాట. ఈ విషయాలన్నీ కనుక ఈ విషయాలు ఎవరికైనా ముందరే కనుక శాస్త్రాలు బట్టి అవగాహన ఉంది కనుక తెలుసుకుని ఉంటే ఇలాంటి తప్పుడు ప్రయత్నాలు చేయడానికి ఎవరూ కూడా ప్రయత్నించరు. ఎందుకంటే ఇవన్నీ కూడా విఫలమయ్యేదే. ఇంకొకటి వచ్చేసి ఎవరైనా సపోజ్ పెద్ద ఇచ్చేసారు, తప్పిదం చేశారు, తప్పిదం చేసినప్పుడు రాజు ఆయనకు ఉరిశిక్ష వేస్తాడు. ఉరిశిక్ష వేయడం వల్ల కారణం ఏంటంటే అందరూ అనుకుంటారు ఆయన పాపం ఉరిశిక్ష పడిపోయిందని. కానీ ఆయనకు ఉరిశిక్ష వేయడం వల్ల రాజు ఆయనకు మేలు చేశాడు. ఎందుకంటే ఆయన చేసిన తప్పు పనికి ఇక్కడ ఆయనకు పరిష్కారం వచ్చేసింది. ఇక్కడ కనుక ఉరిశిక్ష పడకపోతే రేపొద్దున యమలోకంలో ఎంతకన్నా ఎక్కువ శిక్షలు పడవలసి వస్తుంది. అందుగురించి ఆయనకు ఉరిశిక్ష వేసి శిక్ష అనుభవించి చేయడం అన్నది ఆయనకు ఖచ్చితంగా ఉపకారం చేసినట్టే కానీ అపకారం చేసినట్టు కాదు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే శాస్త్రాలు చాలా ముఖ్యమైనవి, అది కూడా ప్రామాణికమైనది. ప్రామాణికమైన శాస్త్రాలు కానీ ఈ మన ప్రామాణికమైన గురువును కానీ ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళు చాలా భగవంతుడి భక్తిలో మనం ఏ విధంగా భక్తి చేయగలం, మనం ఉన్నతంగా ఏ విధంగా ఇది మనం చేయగలం తెలుస్తాను అన్నమాట. మనం కనుక ఎప్పుడైతే భగవంతుడికి సేవకుడిని నేను ఆయన నా యొక్క యజమాని అనే ఉద్దేశంలో మనం కనుక ఎప్పుడైతే ఉంటామో మనకి చాలా హ్యాపీగా ఉంటుంది, ఫలితాలు కూడా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి అన్నమాట. ఎవరైనా ఇప్పుడు ఈ మనం ఒక ఇంట్లో ఉంటున్నాం అనుకోండి, ఇంట్లో ఉంటున్నప్పుడు ఆ ఇల్లు మనం అద్దెకుంటున్నాం ఏదో ఉంటుంటే ఆ ఇల్లు తోటి మనకేమి అటాచ్మెంట్ ఉండదు. మనం కనుక ఎప్పుడైతే రేపు పొద్దున మనం ఆ ఇల్లు కొనేసుకున్నాం డబ్బు పెట్టి, ఆ కొన్నప్పటి నుంచి మనకేంటంటే టెన్షన్ ప్రారంభమైపోతుంది. ఈ ఇంటికి ఎట్లా మనము డెకరేషన్ చేయాలి, ఎక్కడ ఆల్టరేట్ చేయించాలి, రెన్యువేట్ ఎట్లా చేయించాలి, దీన్ని మనము బంధువుల నుంచి ఏ విధంగా మనం కాపాడుకోవాలి, రేపు నేను శరీరం వదిలితే ఈ ఆస్తి అంతా ఎవరికి పోతుంది అని చెప్పి చాలా విధాలుగా ఉంటుంది. అందుగురించి మనము ఎప్పుడు కూడాను మనము సేవకుడుగానే ఉంటే లాభ నష్టాలతో మనకేం సంబంధం లేదు. ఎప్పుడైతే ఒక బ్యాంకులో ఒక ఉంటారు ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు డైలీ లక్షల కోట్ల రూపాయలు లెక్క పెడుతుంటారు, ఇస్తుంటారు, తీసుకుంటుంటారు, నాకేం సంబంధం లేదు అని చెప్పి అకౌంట్స్ రాసేసి అక్కడికి వెళ్ళిపోతారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు అన్నమాట. అంతేకాదు ఇది నేనే కనుక యజమానిని, నేను ఇది చేస్తేనే నేను ఉండగలుగుతాను అనుకుంటే మాత్రం మనకు చాలా ఇది ఉండే టెన్షన్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మొన్న రీసెంట్గా ఈ బుక్ డిస్ట్రిబ్యూషన్లో బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు ఒక ఆయన వచ్చి బుక్స్ గురించి అడిగాడు. చెప్పాను, చెప్పేటప్పుడు రేట్ కొంచెం తగ్గించమన్నాడు. తగ్గించమంటే నేను చెప్పాను అట్లా తగ్గించడం కుదరదండి అని చెప్పాను. ఆయన అన్నాడు, లేదు నేను గవర్నమెంట్ ఎంప్లాయీని, నాకు నువ్వు రేట్ తగ్గించాలి అన్నాడు. ఆయన పాపం ఇదే మాట చెప్పి నేను పర్టికులర్ డిపార్ట్మెంట్ అని ఇది అది ఇంకా అక్కడక్కడ చెప్పి ఏదో కొంచెం అడ్వాంటేజ్ తీసుకుని ఉంటాడు. అదే మాట ఇక్కడ చెప్పారు. ఆయనకి నేను చెప్పాను, మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఉండొచ్చు, నేను మాత్రం కృష్ణుడు సేవకున్నాండి, అందుగురించి రేటు మాత్రం తగ్గించడం కుదరదు అన్నాడు. ఆయన పక్కనున్న సన్నే ఆయన చూసి నవ్వాడు. నవ్వితే ఆయన కోపం వచ్చి వెళ్ళిపో అన్నాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకున్నది ఏంటంటే మనం ఎప్పుడైతే కృష్ణుడికి సేవ చేస్తున్నామో అది హయ్యెస్ట్, దానికి మించిన సేవ ఇంకొకటి ఏది కూడా లేదు. మనము ఆ భావనలో ఉన్నామంటే మనం చాలా హ్యాపీగా ఉండగలం అన్నమాట. ఇంకొకటి ఇప్పుడు ప్రామాణికమైన గురువుని మనము ఎందుకు ఆశ్రయించాలి, ఎందుకంటే ప్రామాణికమైన గురువు మాత్రమే గురు శిష్య పరంపరలో వచ్చినటువంటి జ్ఞానాన్ని మనకి ఇవ్వగలుగుతారు, అప్రామాణికమైన వాళ్ళు ఇవ్వలేరు. దానికి సంబంధించిన భగవద్గీత 4వ అధ్యాయం 3వ శ్లోకంలో ఉంటుందన్నమాట. ఈ అప్రామాణికమైన వాళ్ళు రాసిన లిఖితాలు వ్యర్థాలు, అవి పాఠకుల్ని పెడదవ పట్టిస్తాయి, అవి మనకి ప్రామాణికమైన కావు. మనం ఎప్పుడైతే ప్రామాణికమైన గురువుని మనం ఆశ్రయిస్తామో అప్పుడే మనం అసలైన గమ్యస్థానం మనం చేరుకోగలము అని చెప్పి చెప్తుందన్నమాట. ఇలాగా ఇప్పుడు భౌతికంలో ఎన్నో ఉంటాయి, అన్ని చాలా ప్రాబ్లంలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ అనుకుంటారు నేను చాలా తెలివైన వాడిని, నేను చాలా నా దగ్గర ఈ మన భౌతికమైన క్వాలిఫికేషన్స్ కానీ భౌతికమైన ఇది కానీ మనకు చాలా ఉన్నాయి, మనం ఎలాగైనా ఇందులోంచి మనం బయటపడిపోగలం అనుకుంటాడు. కాకపోతే శాస్త్రాలు చెప్పేది భౌతికంగా నువ్వు ఎంత తెలివిగా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అంతిమ రిజల్ట్ మాత్రం విఫలము దుఃఖం. అందులో మాత్రం మనకి విజయం అనేది ఎంతకు మాత్రం ఉండదు. ఒకవేళ ఏదైనా చిన్నదేమన్నా టెంపరీగా ఉంటుందేమో తప్ప పర్మనెంట్గా కానీ ఉండదు. అదే మనం కనుక ఆధ్యాత్మికంగా మనం ఏం చేసినా కూడా అది మనకి శాశ్వతమైన ఫలితాన్ని ఇస్తుంది అనమాట. ఎప్పుడైతే మనము శ్రీకృష్ణుని సేవ చేసామో అది మనకి శాశ్వతమైన ఫలితాన్ని ఇస్తుంది. మనము ఈ సేవ మనకి దొరకడమే చాలా కష్టం. ఏ విధంగా అంటే 84 లక్షల జీవరాశుల్లో అనేక జన్మలు తీసుకుని తిరగని ప్రదేశం లేదు, తినని ఆహారం లేదు. మనం అతి కష్టం మీద మానవ శరీరం వచ్చింది. మానవ శరీరం వచ్చిన తర్వాత కూడా అనేక జన్మ వచ్చిన తర్వాత మనకి ఒక భగవంతుని సేవ చేసే మనకి ఇది వచ్చిన అదృష్టం. భాగవతం చెప్తుంది అనేక బాడీలు మనం తీసుకున్నామంటే ఒక కాలు తీసుకున్నాము, 2 కాళ్ళున్న తీసుకున్నాము, 3 కాళ్ళుగా తీసుకున్నాము, 4 కాళ్ళు తీసుకున్నాము, బహుకాళ్ళు కూడా తీసుకున్నాము. భాగవతం చెప్పేది ఏంటంటే ఒక కాలు వచ్చేసి దెయ్యం కూడా మనం ఏదో జన్మలో తీసుకునే ఉంటామండి. 2 కాళ్ళు అంటే ఇప్పుడు మనం ఉన్నది, 3 కాళ్ళు అంటే ముసలి వాళ్ళు అయిన తర్వాత కర్ర వస్తుంది దాన్ని పట్టుకుని 3 కాళ్ళు అంటారు. ఇక 4 కాళ్ళు అంటే పశువులు జంతువులు ఉంటాయి, బహుకాళ్ళు సాలి పురుగులు, అది కొన్నిసార్లు కాళ్ళు లేని జంతువు అంటే మనకి పాము దానికి కాళ్ళు ఉండవన్నమాట. ఈ విధంగా మనం ఎన్నో అనేక జన్మ ఉత్సములు దీనికి సంబంధించింది బహునామ జన్మ నామంతే జ్ఞానవామన ప్రపంచతే వాసుదేవ సర్వమితి సా మహాత్మ సుదుర్లభ మనుష్యానం సహస్రేషు ఖచ్చిత్ యదసిద్ధయే యదామ సిద్ధానం ఖచ్చిన్మం వేతత్వం. ఈ విధంగా మనకి శాస్త్రాల్లో ఎన్నో రకాలుగా కృష్ణుడు మనకి ఎన్నో ఉదాహరణలతోటి మనకి చాలా చక్కగా ప్రామాణికంగా చెప్తున్నాడు అనమాట. మనము శాస్త్రాల పట్ల అవగాహన లేని కారణంగాను, శాస్త్రాలు చదవని కారణంగాను, ప్రామాణికమైన గురువుని ఆశ్రయించని కారణంగాను మన యొక్క విలువైన కాలాన్ని మనము వృధా చేసుకుని మనం చేరవలసిన గమ్యస్థానం చేరకుండాను ఈ జన్మముచ్చు జరావేదల చక్రాల్లో తిరుగుతూ ఉన్నాం. దీనికి సంబంధించి మనము తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి దుఃఖం అనిపిస్తున్నాం. యాక్చువల్గా తల్లి గర్భంలో ఎంత మనకి ఇబ్బంది ఉంటుందంటే చాలా ఇరుకైన ప్రదేశము, బెండే ఉంటాము, మలమూత్రాలు అక్కడే విసర్జిస్తాము, ఈ లోపల పురుగులు పుడుతుంటాయి. ఇంత మనం కష్టంగా ఉన్నా కూడా అప్పుడు ఈవెన్ మనము భౌతికంలో యాక్చువల్ అక్కడున్న సిచ్యువేషన్తో కంపేర్ చేస్తే భౌతికంలో ఉన్న సిచ్యువేషన్ ఇంకా కూడా కష్టం. అందుకనే ఏం చేస్తాడంటే మన ఈయన సుఖదేవ్ గోస్వామి మన తల్లి గర్భంలోనే ఉండిపోతాడు, 16 సంవత్సరాలు బయటకు రాడు. ఎందుకు రాడని చెప్పి అడిగితే నాకు ఇక్కడే చాలా కంఫర్టబుల్గా ఉంది, బయట ఇంతకన్నా ఎక్కువ మనకు ఉంది దుఃఖం అంటాడు. దీన్ని బట్టి అంత దుఃఖమైన సిచ్యువేషనే ఈ భౌతికంతో కంపేర్ చేస్తే కంఫర్టబుల్గా ఉంది అంటే మరి ఇంక ఇది మనకి ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది చూడండి. ఇక్కడ కనుక ఎవరైనా నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నాకు చాలా ఆనందంగా ఉంది అంటున్నాడంటే ఆయన 100% మోహంలో ఉన్నట్టే, అంతేగాని ఆయన ఇందులో ఉన్నట్టు కాదన్నమాట. ఇలాగే ఇంకోటి ఏంటంటే భగవంతుడు మనకి ఎప్పుడైతే భౌతిక సంపదలు ఇస్తాడు, భౌతికమైన సుఖాలు ఇస్తాడు, అవి అంతా కూడాను భగవంతుడు మన మీద నిజమైన కరుణ చూపించినట్టు కాదు. నిజమైన కరుణ మనకి భగవంతుడు చూపించినట్టు ఏదవుతుంది అంటే ఆయన యొక్క సేవలో మనని వినియోగించుకున్నప్పుడే. అదేవిధంగా బలి చక్రవర్తి కూడాను ఆయన సేవలో వినియోగించడం గురించి తనకున్నటువంటి రాజ్యాన్ని ఇచ్చాడు, ధనాన్ని ఇచ్చాడు, ఈవెన్ ప్రాణాన్ని కూడా ఇచ్చేసాడు. దానికి అనుగుణంగా భగవంతుడు ఏం చేస్తాడు, ఈయన గురించి ఒక శుక్ల ప్లానెట్ ఇచ్చాడు. అంతేకాదు ఆయన మళ్ళాను ఆ ప్లానెట్కి వాచ్మెన్ కింద కూడా ఉన్నాడు అనమాట. దీన్ని బట్టి మనకి 2 పాయింట్లు అర్థమవుతాయి. ఒకటి వచ్చేసి ఎవరైతే వాళ్ళకున్న ధనాన్ని కానీ వాళ్ళకున్న సంపదలు కానీ ఇవన్నీను భగవంతుడు సేవలో వినియోగిస్తాడో భగవంతుడు దానికి అనేకనేక రెట్లు ఇస్తాడని ఒకటి. ఇంకొకటి ఏంటంటే భగవంతుడు ఎవరైతే భగవంతుడికి సేవ చేస్తాడో వాళ్ళకి భగవంతుడే సేవకుడు అవుతాడని. దీన్ని బట్టి మనం అర్థం చేసుకున్నది ఏంటంటే భగవంతుడు మన మీద ప్రత్యేకమైన కరుణ చూపిస్తున్నాడు అంటే భౌతిక సంపదలు ఇవ్వడం కాదు, ఆయన సేవలో వినియోగించుకోవడమే. ఇప్పుడు మనకి ఏదైనా ఉద్యోగం కావాలి చేయాలి అంటే భౌతికంగా మనం వెళ్తే వాళ్ళు చాలా ప్రశ్నలు వేస్తారు, నీ క్వాలిఫికేషన్ ఏమిటి, నీకు ఇది వచ్చా అది వచ్చా, నీకు ఇంత అంత అని చెప్పి ఏదో వేస్తారు. కానీ భగవంతుడు అయితే ఎంత కరుణమయుడంటే ఆయన సేవలకు వచ్చిన వాళ్ళని ఏమి కూడా అడగడు, నీకు చదువు ఉందా, అందం ఉందా, ఐశ్వర్యం ఉందా, నువ్వు ఇంటెలిజెంట్ పర్సన్వా, లెస్ ఇంటెలిజెంట్ పర్సన్వా, ఏమి కూడా అడగడు. దానికి ఉదాహరణ వచ్చేసి రాముల వారు ఆయన సేవలో వానరుల్ని నియమించుకున్నాడు. ఆయన వానరులతో ఆయన అంతా సేవలు ఇచ్చేసాడు, సహచరణ చేశాడు అనమాట. ఎట్లా అంటే వానరులు పాపం అందంగా ఉండవు, వాళ్ళకేమీ మాట్లాడడం కానీ ఇది కానీ పాపం ఏం తెలియదు. ఇదే విధంగా మనకు భగవంతుడు ఆయన సేవ ఇవ్వడానికి ఆయన రెడీగానే ఉన్నాడు, కానీ తీసుకోవడానికి మనం రెడీగా లేవన్నమాట. ఎప్పుడైతే మనము ప్రామాణికమైన శాస్త్రాలు చదివి మనం ఎప్పుడైతే ఈ గ్రంథాలు ప్రామాణికమైన గురువుని మనం ఆశ్రయించామో అప్పుడు గురువు మనకి భగవంతుడి సేవ యొక్క గొప్పతనం చెప్పి మనం భగవంతుడికి సేవలో చేయడం వల్ల మనం ఏ విధంగా శాశ్వతమైన ఫలితాన్ని మనం పొందుతామో అని చెప్పగలుగుతాము. భౌతికంగా ప్రతి మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఎంతో కష్టపడతాడు, ఎన్నో పనులు చేస్తాడు, ఎంతో ఆశలు పెట్టుకుంటాడు, ఎంతో భౌతికమైన సంపదలు అన్నీ కూడా పోగు చేసుకుంటాడు. వీటిలన్నింటికీ ఫలితం వచ్చేసి అల్టిమేట్గా దుఃఖమే, ఎందుకంటే భౌతికం అశాశ్వతం కాబట్టి. ఇవన్నీ కూడాను శరీరానికి సంబంధించింది, ఆత్మకు సంబంధించింది కాదు, సోల్కి సంబంధించింది కాదు. ఏదైతే మనం ఈ భౌతిక దేహం ఈ మన ఈ దేహంతో చేసామో దీనికి ఏదైతే విషయాలు సంబంధించి ఉన్నాయో భౌతిక దేహమే అశాశ్వతం, స్థూల దేహం అశాశ్వతం కాబట్టి దీనికి సంబంధించిన వస్తువులు అనేవి కూడా అశాశ్వతమే. దీనివల్ల మనకు కలిగేది 100% మనకు దుఃఖమే. ఎప్పుడైతే మనం కనుక సోల్కి సంబంధించింది సూక్ష్మదేహంతో మనం చేస్తామో ఆ పనులన్నీ వచ్చేసి 100% శాశ్వతం. ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువు పర్చేజ్ చేస్తున్నాం అనుకోండి, అడుగుతాం ఇది బాగుంటుందా, గ్యారంటీ ఉంటుందా, ఇది మంచి బ్రాండా, ఇది లేకుంటే అంతకన్నా ఎక్కువ రేటా అని ఎన్నో ప్రశ్నలు వేస్తాం. మీరు ఎన్ని ప్రశ్నలు వేసి ఆయన ఎన్ని గ్యారంటీలు ఇచ్చి ఎన్ని మీ గ్యారంటీ కార్డు ఇచ్చినా కూడా అది అశాశ్వతం, అందులో ఎటువంటి సందేహం లేదు. దీనికి సంబంధించి ప్రాక్టికల్గా మనం ఒక ఈ మేము జగన్నాథపురి రథయాత్రకి వెళ్ళినప్పుడు ఒక షాప్ పెట్టాడు రోడ్డు మీద, దాని పక్కన ఒక ఇది కూడా పెట్టాడు, బోర్డు కూడా పెట్టాడు. ఏం పెట్టాడు, నో గ్యారంటీ నో ఎక్స్చేంజ్. ఆయన చెప్తున్నాడు దీనికి గ్యారంటీ లేదు, నువ్వు ఇప్పుడు కొనేసుకుంటావు కదా, రేపొద్దు నువ్వు తెలుసుకుంటావు నేను కొనుక్కున్నది ఇన్ఫీరియర్ క్వాలిటీ, నేను కొనుక్కున్నది శాశ్వతం కాదు, అశాశ్వతం తెలుసుకుని నువ్వు మళ్ళీ పట్టుకొస్తావు ఇది తీసుకున్నావు అనుకోటి అని. అందుగురించి నో గ్యారంటీ నో ఎక్స్చేంజ్ అని చెప్పి బోర్డు పెట్టేశాడు. అంతకన్నా విచిత్రం ఏంటంటే ఆ షాప్ చుట్టూ ఎంతమంది ఉన్నారంటే అంతమంది, కనీసం చూడడానికి కూడా జాగలేదు. దీనికి అంతటి కారణం ఏంటంటే వాళ్ళకి శాస్త్రాల పట్ల అవగాహన లేకపోవడమే. భగవంతుడు క్లియర్గా చెప్తున్నాడు నేను నీకు అన్నీ ఇస్తాను, నేను నీకు ఇచ్చేది పర్మనెంట్ ఇస్తాను అని చెప్పి సర్వధర్మాన్ని పరిచర్య మామేకం శరణం మజ అహంతాం సర్వపాపాజ్యం మోక్షామి స్వామి మాసజ, నువ్వు అన్నీ కూడా వదిలిపెట్టు, నన్ను పట్టుకో, నేను నీకు అన్నీ ఇస్తాను, నేను ఇచ్చేది ఏదైతే ఉంటుందో శాశ్వతమైన ఉంటుంది. ఇప్పుడు నీ దగ్గర ఉన్నది భౌతిక దేహం, భౌతిక దేహానికి జన్మముచ్చి జరావేదులు ఉంటాయి, ఆధ్యాత్మిక దేహానికి ఉండవు, అది నేను ఇస్తానని చెప్తున్నాడు. అయినా కూడా మనం వింటలేదు, మనము అశాశ్వతమైన దానికే మనం అట్రాక్ట్ అవుతున్నాం అన్నమాట. దీని నుంచి మనము బయటపడాలి అంటే ప్రామాణికమైన గ్రంథాలు చదవాలి, ప్రామాణికమైన గురువుని మనం ఆశ్రయించాలి. ఒక ప్రామాణికమైన గురువు మాత్రమే ఈ బంధాల నుంచి మనని బయట తీసుకురాగలం. మనం కూడా ఎంతో సేవ చేస్తాం, ఎందరికో సేవ చేస్తాం భౌతికమైన వ్యక్తులకి, నేను కూడా చేస్తున్నాను స్వామి, నువ్వే కాదు నేను కూడా కష్టపడుతున్నాను. కష్టపడుతున్నావు కానీ నువ్వు చేసే కష్టం మాయకు సేవ చేస్తున్నావు, భగవంతుని సేవ చేయటం లేదు. ఏ విధంగా అయితే నీ దగ్గర జలం ఉంటే అది నువ్వు తులసి మొక్క కాకుండా వంకాయ చెట్టుకు పోసినట్టు అయినట్టు, నువ్వు కనుక శ్రీకృష్ణుడి సేవలో చేయట్లేదు మాయకు సేవ చేస్తున్నావు. ఎవరైనా చెప్తారు స్వామి మరి మీకులాగ మేము కూడా సేవ చేస్తే మరి మా భార్య పిల్లలు ఏమవ్వాలి స్వామి, వాళ్ళ మేము పోషించుకోవాలి కదంటారు. యాక్చువల్ వాస్తవానికి మనం ఎప్పుడైతే భగవంతుని సేవలో మనం నియక్తమై ఉన్నావో మనకున్న సమస్యలు మొత్తం భగవంతుడు నేను ఖచ్చితంగా తీరుస్తాను అంటున్నారు. ఇందులో అయితే ఎటువంటి సందేహం లేదు. అలాగా ఇప్పుడు దానికి సంబంధించి ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారు ఎవరెవరికైనా ఇస్తుంటాడు అందరికీ. ఒక ఆయన కూడా వెళ్తాడు, అడుగుతాడు అనమాట, నాకేమన్నా కొంచెం ఇవ్వండి అంటే ఇస్తానుండు భగవంతుని అడిగి ఇస్తాను అంటాడు. చాలాసేపు కూర్చుంటాడు. చాలాసేపు కూర్చుని ఆయన చాలా పాపం, ఇంకెందుకులే ఈయన ఎలాగైనా భగవంతుని అడిగిచ్చేదే కదా, ఆయన అడిగిచ్చేదే ఉంటి నేనే డైరెక్ట్ పోయి అడుగుతానని చెప్పేసి భగవంతుని అడిగి ఆ వసూలు పొందుతాడు అనమాట. అలాగే ఇంకొక ఆయన ఉంటాడు రాజుగారు, ఆయన ఏం చేస్తారంటే మార్నింగ్ టైము ఎన్ని పనులున్నా కూడా భగవంతుని పూజ చేయకుండా ఆయన అసలు ఏ పని చేయడు. ఆయనకు భగవంతుని అనుగ్రహం కానీ భగవంతుని మెర్సీ కానీ ఉంటుందన్నమాట. ఆయన మీద ఎంతమంది రాజులు వచ్చి దండెత్తినా కూడా ఆయనని ఎవ్వరూ కూడా జయించలేకపోతుంటారు. అందరూ చూస్తారు సీక్రెట్ ఏంటి, ఈయన మనం ఎంత మంది మనం వెళ్ళి అటాక్ చేసినా కూడా మనం ఎంత విన్ కాలేకపోతున్నాం, ఇంకా మనం ఇప్పుడు ఎట్లా అనుకుని వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా ఇప్పుడు వాళ్ళు చూసుకుంటారు, ఎనలైజ్ చేసుకుంటారు. రాజుగారు ఈ పర్టికులర్ టైంలో అయితే పూజలో ఉంటాడు, ఆయన రాడు, ఆయన అప్పుడు మనం కనుక అటాక్ చేస్తే మనం గెలిచేవాళ్ళం మనం అని చెప్పి ప్లాన్ చేసి వస్తారు. వచ్చేటప్పటికి మామూలుగా రాజుగారు యథావిధిగా పూజ చేసుకుంటుంటారు. ఈ లోపల సైన్యం వస్తుంటారు. సైన్యం వస్తుంటే సైన్యాధిపతి వాళ్ళు వెళ్ళి చెప్తామంటే ఆయన ఏమో పూజలో ఉన్నారు, వాళ్ళు ఏమో వస్తున్నారు. ఇంకా వాళ్ళు అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళంతా వాళ్ళే డిసిషన్ తీసుకుంటారు. ఇంక ఇప్పుడు లాభం లేదు, ఇంకా ఆయన దగ్గర మనం వితౌట్ పర్మిషన్ మనం పోయి వాళ్ళతో ఫైట్ చేసేయాలని చెప్పేసి వీళ్ళు కూడా యుద్ధానికి వెళ్తారు. యుద్ధానికి వెళ్ళి వాళ్ళంతా మంచిగా అటాక్ చేసి వాళ్ళందరినీ ఓడించేసి వాళ్ళందరినీ కొంతమందిని బంధించి పట్టుకొస్తారు. పట్టుకొచ్చేటప్పటికి ఆ రాజుగారి ముందు నిలబెడతారు. నిలబెట్టినప్పుడు అందులో ఒక సైనికుడు అడుగుతాడు అనమాట. సైనికుడు మాతోటి చాలా వీరోచితంగా ఒక నల్లని యోధుడు ఒక అతను వచ్చి ఫైట్ చేశాడండి, మేము అంత ఇదిగా ఫైట్ చేసేవాళ్ళని ఇంతవరకు అసలు మేము ఎక్కడ చూడలేదు, ఆ నల్లని యోధుడు ఎవరు మాకు ఒకసారి చూపించండి అంటారు. దీనికి అర్థం ఏంటంటే ఆ నల్లని యోధుడు కృష్ణుడే. మనం ఎప్పుడైతే భగవంతుని సేవలో నిమగ్నమై ఉన్నామో స్వయంగా భగవంతుడే మన సేవ చేస్తాడు, అది కూడా మనకి విజయాన్ని చేకూరుస్తాడు అనమాట. అందుగురించి మనము ఏ రకంగా మనకున్న సమయాన్ని మన సొంత ప్రయత్నంతో కాకుండా మనం చేసే పనిని ఏదైతే భగవంతుడికి అర్పించినట్టు కనుక మనకి భక్తిభావంలో మనం కనుక ఎప్పుడైతే చేసావో ఆయన మనకి 100% చూసుకుంటాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. నేను కొంచెం హార్డ్గా ఉండేవాడు కూడా యూజ్ చేస్తాను అనమాట. సపోజ్ అడుగుతారు మరి నా భార్య పిల్లలకి ఎట్లా స్వామి అంటారు. సపోజ్ మీరు శరీరం వదిలేరనుకోండి అప్పుడు మీ భార్య పిల్లలకి ఎవరు దిక్కు చెప్పండి అంటాను, అంటే కొంచెం హర్ట్ అవుతారు. కాకపోతే ఇది వాస్తవం, మృత్యువు అనేది ఎప్పుడొస్తుందో తెలియదు. నువ్వు నిజంగా నీ వాళ్ళని నీ యొక్క భార్య పిల్లల్ని కనుక నువ్వు ప్రేమించి కనుక ఉంటే, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలని కనుక ఉంటే, నువ్వు చేయవలసిన ఏకైక సేవ ఏంటంటే భగవంతుడి సేవ. భాగవతంలో కూడా 1st canto 19th chapter 31st శ్లోకాల్లో చాలా క్లియర్గా చెప్పాడు. భ్రాంతిపూర్వకమైన పనులు మన కుటుంబానికి మనం ఎన్ని చేసినా కూడా అశాశ్వతే, వాళ్ళకి అవి నిజలాభాన్ని చేకూర్చలేవు. మనము ఎప్పుడైతే కృష్ణ భక్తులు అయ్యామో మన వాళ్ళకి కృష్ణ భక్తి ఇచ్చామో అతడే కుటుంబానికి నిజమైన లాభాన్ని చేకూర్చగలడు అన్నాడు. ఇప్పుడు చూడండి, ఒక ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీని తీసుకెళ్లాడు ఇంటి యజమాని, కారులో తిప్పాడు, హోటల్ తీసుకెళ్లాడు, పార్క్ తీసుకెళ్లాడు, బట్టలు కొని పెట్టాడు, జ్యువెలరీ కొని పెట్టాడు, ఏమేమో కొని పెట్టాడు, కానీ వాళ్ళు చాలా హ్యాపీ అవుతారు. కానీ ఆయన ఇచ్చినవన్నీ కూడా అశాశ్వతమైనవే, శాశ్వతమైన దాంట్లో ఒకటి లేదు. అలాగే ఈయన కూడా ఏం శాశ్వతం తీసుకోలేదు. అదే చక్కగా ఏదైనా గుడికి తీసుకెళ్లి ఒక హరే కృష్ణ మహామంత్రం చెప్పించో వాళ్ళ చేత, భగవంతుడు దర్శనం చేయించి భాగవతం భగవద్గీత తీసుకుని ఆ బుక్స్ వాళ్ళకి ఇచ్చి తను భక్తి చేసి వాళ్ళ చేత కనుక ఎప్పుడైతే భక్తి చేయించాడో తనని తను ఉద్ధరించుకుంటాడు, తన ఫ్యామిలీని కూడా నిధులాభం చేకూరుస్తాడు. ఇప్పుడు మనకి బుక్ టెబుల్స్ లో కూడా ఉంటుంటాం, ఒక ఆయన కొంటుంటాడు, భార్య వచ్చేమంటుండదు, మనం చెప్తాం భార్యకు, అమ్మా ఈయన కనుక భక్తి చేస్తే మీరు కూడా హ్యాపీగా ఉంటారమ్మా, ఇప్పుడు మీరు ఏవైతే కోరుకుంటున్నారో అవన్నీ రావాలంటే శాంక్షన్ చేసేది కృష్ణుడేనమ్మా, మనం ఎప్పుడైతే భక్తి చేస్తామో అప్పుడే వస్తాయి, లేకపోతే రావు అని చెప్తాం అని చెప్పిన వాళ్ళు ఏం విన్నారు. ఆఖరికి వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ పిల్లల్ని పంపిస్తారు, మమ్మీ అది డాడీ మమ్మీ పిలుస్తుంది వచ్చేవచ్చారు. దానికి సంబంధించింది మా దగ్గర ఒకటి ఫోటో కూడా ఉంటుందండి, లస్ట్ ఇగ్నోరెన్స్ అటాచ్మెంట్ గ్రీడ్ అన్ని కూడా ఒక మనిషిని తాళ్ళు చైన్లు కట్టి కిందకి లాగుతున్నట్టు స్పిరిచువల్ మాస్టరేమో పైకి వెళ్ళమన్నట్టు. ఆయనకి మేము అడుగుతాం ఇట్లా మీరు కిందకి వెళ్తే మీకు ఇష్టం అండి పైకి వెళ్తే ఇష్టం అంటాడు. అందుకే చెప్తాడు పైకి వెళ్తేనే ఇష్టం కృష్ణుని చేరుకుంటేనే ఇష్టం అంటారు. మరి దీనికి చేయవలసిన పని ఇది, వాళ్ళు మిమ్మల్ని కిందకి లాగి మీరు కిందకి వెళ్ళి వాళ్ళని కిందకి తీసుకెళ్తే వాళ్ళకు ఉపయోగం లేదు మీకు ఉపయోగం లేదు అంటారు. ఇంటెలిజెంట్ పర్సన్ తీసుకుని అర్థం చేసుకుని కొంటాడు, లేకపోతే వస్తామని చెప్పి వెళ్ళిపోతాడు. దీనికి సంబంధించి భాగవతంలో చాలా చక్కటి మాట చెప్పాడు, మంచి ఉపదేశం ఎవరైతే ఇస్తారో అది తెలివైన మనిషి ఆ ఉపదేశాన్ని తీసుకుని దాన్ని ఆచరించి దాని యొక్క లాభం పొందుతాడు. మూర్ఖుడి కోపం వచ్చేస్తుంది, లేదు మాకేం చెప్పేది నువ్వు అట్లా అన్నట్టు. అప్పుడు నిజంగా మేము చాలా జాలి పడుతుంటాం, అయ్యో ఈయనకు మనం ఇవ్వలేకపోయావే అని చెప్పి. అది ఇప్పుడు ఏ విధంగా అంటే జీవదయ అంటాడు. ఇప్పుడు ఒక మనిషి వెళ్తున్నాడు గుయ్యలో పడిపోతున్నాడు, అతని కళ్ళు కళ్ళున్న మనిషి చూస్తే ఊరుకుంటాడా చెప్పండి? ఆయన ఎలానోలాగా బలవంతంగానైనా మీరు ఆగండి ఆ రూట్లో వెళ్ళమాగండి అక్కడ మీకు చాలా ఇబ్బంది ఉంది అని చెప్పి ఎన్నో విధాలు ప్రయత్నిస్తారు. లేదు అక్కడ మా భార్య పిల్లలు పిలుస్తున్నారు నేను అక్కడికి వెళ్ళాలని పడిపోతే ఉపయోగం ఏముందని. ఇలాగా ప్రహ్లాద్ మహారాజు కూడా భక్తి చేశాడు. భక్తి చేయడం వల్ల విష్ణువుకి విరోధమైనటువంటి తన తండ్రిని కూడా ఉన్నత లోకాలు తీసుకెళ్ళగలిగాడు. అలాగే ధ్రువుడు తన తల్లిని స్వయంగా ఇంకొక పుష్ప విమానంలో తను తీసుకెళ్ళగలిగాడు. దీనికి సంబంధించి మనం ఎట్లా అంటే, ఎప్పుడైతే తల్లిదండ్రులు పిల్లల చేత భక్తి చేయిస్తారో పిల్లలు వాళ్ళని వాళ్ళు ఉద్ధరించుకుని సమాజానికి కూడా ఉద్ధరింపబడి వాళ్ళు ఉన్నత లోకాలకు వెళ్తారు, అంతేకాకుండా తల్లిదండ్రులు కూడా ఉన్నత లోకాలు తీసుకెళ్తారు. ఈ విషయం పాపం తల్లిదండ్రులు తెలియదు. తల్లిదండ్రులు వాళ్ళు ఏమనుకుంటారు, నా కొడుకు ఒక మంచి ఎడ్యుకేషన్ చెప్పించేసి ఏదో ఒకటి ఇంజనీర్ డాక్టర్ని చేసేసి ఎక్కువ డబ్బు వచ్చేస్తుంది, ఆయనకు ఒక ఇంద్రతృప్తి గురించి మ్యారేజ్ చేసేద్దాం అంటే తెలియకుండానే వాళ్ళ కొడుకుని ఇంద్రతృప్తిలో ఇరికిస్తున్నారు అన్నమాట. అతను మరి ఇంద్రతృప్తిలో ఇరుక్కుంటే దాంట్లో ఇంకెప్పుడు బయటపడతాడు? దానివల్ల అతనికి ఉపయోగం లేదు తల్లిదండ్రులకు కూడా ఉపయోగం లేదు. ఈ విషయాలన్నీ పక్కన పెట్టి కనీసం రోజుకి ఒక 10 minutes, 15 minutes, 20 minutes భాగవతం భగవద్గీత చదివించి భగవంతుని నైవేద్యం పెట్టిన ఆహారం తీసుకుని విగ్రహారాధన చేసి కుటుంబ సభ్యులందరూ కూర్చుని హరే కృష్ణ మహామంత్రం చెప్పి, ఇది కూడా డైలీ షెడ్యూల్లో 24 hours మినిమం 24 minutes మినిమం, ఉదయం 12 minutes, సాయంకాలం 10 minutes. ఈ పని కనుక ఎవరైతే చేశారో తన కుటుంబానికి నిజమైన లాభం వస్తుంది, తన కుటుంబం కూడా చాలా హ్యాపీగా ఉండగలుగుతుంది. కేవలం అశాశ్వితమైన పనులే చేసాం మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా, దానివల్ల ఉపయోగం ఏముందండి? మనము శాశ్వతమైన పని కొంచెమైనా చేసాం, భగవంతుని సేవ చేసాం. శాస్త్రాలు చెప్తున్నాయి భగవంతునికి మనం ఒక దోషం నీళ్లు కొంచెం తులసి దళాలు ఇచ్చేసి మనం భగవంతుని కొనేవచ్చు. అదే విధంగా భయానికే భయం కలిగించే కృష్ణుడు యశోత్మతో ఒక చిన్న కట్ట పట్టుకుని పరిగెడుతుంటే పాపం ఆయన భయపడతాడు. దానికి కారణం వచ్చేసి ఆయన అక్కడ ప్రేమ గురించి అన్నమాట, ఇంకొక విషయం కాదన్నమాట. ఇలాగే విధుల్లు అరటి పండు తొక్కిస్తే తింటాడు, శబరి ఎంగిల్ చేసింది ఇచ్చేస్తే ఆయన తీసుకుంటాడనమాట. వీటిని బట్టి మనం అర్థం చేస్తున్నది ఏంటంటే, భగవంతుడు మన మీద అపారమైన కరుణ చూపిస్తున్నాడు. ఆయన మనకి ఆయన సేవలో నియుక్తిని చేసి మనకి శాశ్వతమైన ఆనందం ఇవ్వడం గురించి ఆయన ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. మనకి శాస్త్రాల పట్ల అవగాహన లేని కారణంగా, అది కూడా ప్రామాణికమైన శాస్త్రాల పట్ల అవగాహన లేని కారణంగా దాన్ని మనం నో అనేస్తున్నాం అనమాట అండి. అది గురించి సపోజ్ మనం కనుక ప్రామాణికమైన గురువుని కానీ ప్రామాణికమైన శాస్త్రాలను కానీ మనం ఎప్పుడైతే పట్టుకున్నామో అప్పుడు మనమే కాదు మనము మన కుటుంబము సొసైటీ కంట్రీ మానవాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండగలుగుతారు. దీనికి మనం ఎప్పుడైతే కృష్ణుని శరణాగతి పొందామో అప్పుడే మనము నిజమైన ఆనందం పొందగలుగుతాం. భౌతికమైన ఆనందాలు ఎన్ని ఉన్నా కూడా అన్ని కూడా మనకి అశాశ్వతాలే. అది ఈ రోజు ఉంటే రేపు ఉండవు, శరీరం వదిలినా మనతో రావు. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికమైన పనులు చేశామో అది మీకు ఈ లోకంలోనూ ఉపయోగపడతాయి, పరలోకంలోనూ కూడా ఉపయోగపడతాయి అన్నమాట. అందుగురించి దయచేసి ప్రతి ఒక్కరూ డైలీ షెడ్యూల్లో కనీసం 24 నిమిషాలైనా అయ్యి హరే కృష్ణ హరే కృష్ణ, మీరు కూడా చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. ఇప్పుడు మంత్రం చూడండి ఎంత సులభంగా ఉంది, కానీ దీనివల్ల వచ్చే ఫలితం మాత్రం అపారమైన ఫలితం. ఇది మనది స్పిరిచువల్ బ్యాంకులో మనం చేసిన భక్తి అంతా కూడా డిపాజిట్ అవుతుందన్నమాట. మనం శరీరం వదిలే లోపల మనం ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు మనము జపించాము, మన వాళ్ళ చేత ఎన్నిసార్లు జపింపజేశాము అన్న దాని మీద మన యొక్క నిజమైన ఆనందం ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం ఎంతో కష్టపడి భౌతికమైన బ్యాంకులో మనం ధనం పెట్టుకుంటాం, అది మీకు అశాశ్వతం. ఇంకా కొంచెం ఇంటెలిజెన్స్ పర్సన్ అంటే లేదు నాకు ఈ బ్యాంక్ కాదు నేను స్విస్ బ్యాంకులో పెట్టుకుంటానన్నాడు. అంతకన్నా పెద్ద ముగ్గురుకుడు ఆయన, ఎందుకంటే ఈవెన్ స్విస్ బ్యాంకులో పెట్టిన డబ్బైనా నీతో రాదు, ఇక్కడున్న కోఆపరేటివ్ బ్యాంకులు పెట్టినా కూడా నీతో రాదు. నీతో వచ్చేది మనం చేసిన భక్తి ఒకటే, హరే కృష్ణ మహామంత్రం. కలియుగంలో చైతన్య మహాప్రభు ఇచ్చింది ఏంటంటే కలియుగ ప్రజల గురించి చాలా సరళంగా ఇచ్చాడన్నమాట. ఎవరైతే హరే కృష్ణ మహామంత్రం చెప్తాడో వారు అన్ని శాస్త్రాలు చదివినట్టే, సకల శాస్త్రాలు అధ్యయనం చేసినట్టే, అన్ని తీర్థస్థానాలు చేసినట్టే, యజ్ఞాలన్నీ కూడా చేసినట్టే. ఈ మంత్రం చిన్నదైనా కూడా దీంట్లో చాలా పవర్ఫుల్ ఉంది. ఇది మనం ఎనీ టైం చెప్పించుకోవచ్చు. హరే కృష్ణ మహామంత్రానికి ఒక రూల్ అంటూ లేదు. ఈవెన్ మీరు నడుచుకుంటూ వెళ్తున్నా, ఈవెన్ మీరు బస్సులో ప్రయాణిస్తున్నా, బ్రష్ చేసుకున్నా కూడా, బాత్ స్నానం చేస్తున్నా కూడా, ఎనీ మూమెంట్. ఎందుకంటే మన మైండ్ ఎప్పుడు కూడా రెండు విషయాలు థింక్ చేస్తుంది. ఒక విషయం వచ్చేసి జరిగిపోయిన దాని గురించి థింక్ చేస్తుంది. జరిగిపోయిన దాని గురించి మనం ఎంత ఆలోచించినా ఉపయోగం లేదు. చనిపోయిన మనిషి గురించి ఎంతసేపు ఏడిచినా రాడైనా, ఇప్పుడు ఆయన మనం ఏ రకంగా ఉన్నత లోకాలు పంపించాలని చెప్పి మనం థింక్ చేసుకోవాలి. దానికి ఇది ఒకటే మార్గం. ఇప్పుడు చెప్తారు నా తండ్రి గారు అంటే నాకు చాలా ఇష్టం అండి, ఆయన పాప వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయిన తర్వాత నేను చాలా ఇది దుఃఖం అనిపిస్తున్నానండి అంటారు. ప్లస్ భార్య చెప్తుంది ఆయన అంటే నాకు చాలా ఇష్టం అండి అంటారు. అట్లానే పిల్లలు చెప్తాడు మా పిల్లవాడంటే నాకు చాలా ఇష్టం అని అన్నాడు. మరి మీ పిల్లవాడంటే మీకు కనుక నిజంగా కనుక ఇష్టమైతే మీ పిల్లవాడు ఇప్పుడు కనుక శరీరం వదిలి అక్కడ అదన లోకాల్లో ఇరుక్కుని బాధపడుతున్నాడు, ఆయన మీరు ఉన్నత లోకాలు పంపించాలంటే ఇప్పుడు మీరు భక్తి చేయవలసి ఉంటుంది. నిజంగా మీరు మీ పిల్లల్ని కానీ మీ వాళ్ళని కానీ ప్రేమించేటట్టు అయితే మీరు చేయవలసిన ఏకైక పని ఏంటంటే భక్తి చేయడం. మీరు కనుక ఎప్పుడైతే భక్తి చేస్తారో మీరు చేసిన భక్తి ఫలితం వల్ల మీ వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అంతేకాని మీ వాళ్ళ గురించి మీరు ఎంతసేపు ఏడ్చినా ఎంతసేపు ఇది చేసినా కూడా వాళ్ళకేం ఉపయోగం లేదన్నమాట. ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రం ఉంది, అది చాలా పవర్ఫుల్ మంత్రం. మనం ఎప్పుడైతే హరే కృష్ణ మహామంత్రం చెప్పామో మనని మనం లిబరేట్ చేసుకోవచ్చు, మన వాళ్ళు కూడా మనము అదనలోకల్లో ఉన్న వాళ్ళని మనం కూడా లిబరేట్ చేయవచ్చు. ఇలాగా మన పిల్లల్ని మనం కనుక ఎప్పుడైతే భక్తి సేవలో నియుక్తం చేస్తామో అది తల్లిదండ్రుల నిజమైనటువంటి బాధ్యత అన్నమాట. అంతేగాని మిడిల్ ఎడ్యుకేషన్ చెప్పి చేస్తాం. మిడిల్ ఎడ్యుకేషన్ వల్ల ఉపయోగం ఏం లేదు. సైన్స్కి ఎడ్యుకేషన్ తప్ప ఇంకోటి ఏమి ఉండదు. అక్కడ సైన్స్కి ఎడ్యుకేషన్ శాస్త్రాలు చెప్తున్నాయి ఎంత ఎక్కువ ఉంటే మనిషి దుఃఖంలో అంత ఎక్కువ ఇరుక్కుంటాడని. అంటే మీ పిల్లల్ని మీరే కావాలని చెప్పి దుఃఖంలో ఇరికించినట్టు. అలా అని చెప్పి మీరు కూడా ఏమి హ్యాపీ లేదు. వాళ్ళు భక్తి చేయని కారణంగా మీకు భక్తి చేస్తే వచ్చే ఫలితం తెలియని కారణంగా మీరు చేయటం లేదు భక్తి, వాళ్ళ చేత కూడా భక్తి చేయట్లేదు. దీనికి అనుగుణించి మనము ఈ హరే కృష్ణ మహామంత్రం ఏదైతే ఉందో ఖచ్చితంగా మనము శరీరం వదిలే లోపల ఎంత ఎక్కువ సార్లు మనం కనుక జపించామో అది మన స్పిరిచువల్ బ్యాంక్ యొక్క డిపాజిట్ అన్నమాట. హరే కృష్ణ, జయ శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి, అష్టసఖి బృందకి, సమేత భక్త బృందకి హరే కృష్ణ.